ఒక్కొక్కటి ఎన్ని విగ్గులు పెట్టుకున్న వాడు మొహానికి అందం ఉండదు, దేవుడు తెలియదు అనమాట. అదే ఆ యోగం అంటారు, ఆ ముఖంలో ఆ వర్చస్సు, ఆ కాంతి, ఆ అపూర్వ లావణ్యం అతన్ని చూడటంతో వీణ వాయించడం మానేసింది, మతిపోయింది. అసలు వీడేవాడండి ఇలాంటి అందగాడు అనుకున్నది. మారణ గారు ఒక తమాషా పద్యం రాశారు ఇక్కడ, ఈ సుకుమారుడెంబడుకో ఎందులకెందుల నుండి వచ్చనో భాసుర రూపకాంతి చిత భవజ చంద్రుడి తండు కామలీలా సరసత్వమప్ప ననులాలన చేసిన ఏని నే చేసిన పుణ్యమెవ్వరును చేయరు కాముని దక్కనేలుదు. ఈ సుకుమారుడెవడు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు? ఓరి వీడు ఇంద్రుడి కొడుకు జయంతుణ్ణి, వసంతుణ్ణి, కంతుణ్ణి అంటే మన్మధుణ్ణి అందరినీ జయించేంత అందంగా ఉన్నాడు, వీడు నన్ను వరిస్తే నా జన్మ ధన్యమైపోతుంది అనుకున్నది అని మార్కండేయ పురాణంలో మారణగారు అన్నారు. దీన్ని కొంచెం మార్చి, ఎక్కడి వాడో యక్ష తన ఎందు జయంత వసంత కంతుల చక్కదనంబునం గెలువజాలెడివాడు మహీసురాన్వయం వెక్కడ ఈతను విభవమెక్కడ ఎలని బొంటుగా మరును డక్కగొనంగరాదే అకటా నను వీటు పరిగ్రహించిన. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? నలకోబరుడా, లేక ఇంద్రుడి కొడుకు జయంతుడా, లేక వసంతుడా, మన్మధుడా? వాళ్ళందరినీ కూడా తన సౌందర్యంతో గెలవజారి అంత గొప్పవాడు వీడు. భగవంతుడు నాకు మేలు చేయాలనుకుంటే వీడి మనస్సు మార్చి నాకు భర్తగా చేస్తే బాగుండు. ఇక నాడి నుంచి పెళ్ళి పెటాకులు లేకుండా కూర్చున్నారు ఇక్కడ. అబ్బా నా మనస్సుకి నచ్చిన వాడు దొరికాడని ఆవిడ అనుకుంది. పాప ఈయనకి ఏం తెలియదు, ఆవిడ వెలవెలబోవడం, ఆ పాట ఆపేయడం, ఇతనికి వేసే రెప్పలు అర్పకుండా చూడడం, ఈ ప్రేమకి సంబంధించిన సంకేతాలను గ్రహించే తెలివితే ఎట్లా ఉన్నవాడు కదా ఈయన, కేవలం వేద పండితుడు తప్ప, బాగా పురాణాలు చెబుతాడు తప్ప. అందుకని ఆ భావం అర్థం చేసుకోలేక దగ్గరకు వచ్చి, నువ్వెవరు అమ్మా, ఎక్కడి నుంచో నేను ఒక చోట నుంచి ఇక్కడికి వచ్చాను, మా ఊరికి పోవడానికి తోవ తెలియటం లేదు, కొవ్వెక్కి మరి వచ్చాను అన్నాడు పైగా. క్రొవ్వున ఇన్నగాక్రమునకు జరుగుదించి పురంబు చేర ఇంకె విధిగాంతు తెలపగదవే తెరువెత్తి శుభంబు నీకు. మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చాను, మా ఊరికి వెళ్ళడానికి దారి తెలియటం లేదు, హాయిగా ఇంట్లో పడట్లేక బాగా శరీరం క్రొవ్వెక్కడికి వచ్చాను, మా ఊరు వెళ్ళడానికి దారి చెబితే పుణ్యం ఉంటుంది నీకు. అమ్మాయి ఏమని, మా ఇంటికి దారి అన్నాడు. ఏ ఊరు కూడా చెప్పరా, మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చాను, మా ఊరికి పోవడానికి త్రవ చూపానంట. ఎందుకంటే అమ్మాయిలు ఎవరన్నా ఉంటారా, పోనీ కనీసం నేను ఏదో అరుణాస్పదపురం నుంచి వచ్చానని చెప్పడం లేదు, ఎటు నుంచి వచ్చాడో చెప్పడం, ఎక్కడికి వెళ్ళాలో చెప్పడం, మా ఇంటికి పోవాలి దారి చెప్పవా అన్నాడు పాపం. అంటే లౌకిక ప్రపంచం తెలియని పండితుడు పాపం. అందుకని అందులో నిష్ఠాగరిష్ఠుడు. ఆవిడేమనుకుంది, వీడేదో వ్యంగ్యంగా పొరుగుతున్నాడు, వీడు మహానికి వ్యంగ్యం ఏమిటి, ఈయన పాపం నిష్ఠాగరిష్ఠుడు, గార్హస్థ నిష్ఠాగరిష్ఠుడు, ఆవిడికి వ్యంగ్యం తప్ప. అందుకని ఏమయ్యా అంత లోపోయిపోయామో ఆడవాడు అంటే, ఆడవాడు ఒంటరిగా ఉంటే మగాడు తొంటర్లు అయిపోయి దగ్గరకు వచ్చి ఇష్టవతుడు పలకరించడం కాకపోతే ఎంతంత కళ్ళు ఉన్నాయి, పంచి విశాలమైన కళ్ళు అంటే ఆయనవి. కళ్ళు అంటే మళ్ళీ ఎంతంత కళ్ళు అంటే కొంతమందికి గుడ్లు పెట్టుకు వచ్చి తాటికాయలేగా, అలాంటి కళ్ళుని కాదు, అందమైన విశాలమైన కళ్ళు కలిగిన వాడు. అందుకని ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడదు భూసురేంద్ర ఏకాంతమునదునున జవరాండ్ర నెపంబిడి పల్కరించులాగింతియకాక నీ వెరుగవేమును వచ్చిన త్రోవ చొప్పు నీకింత భయంబులే కడుగ ఎల్లిదమైతిమే మాటలేటికి. ఇంతంత విశాలమైన కళ్ళున్నాయి, నన్ను త్రోవ అడుగుతావా ఎలా వెళ్ళాలి అని. ఏదో ఆడవాళ్ళు ఏకాంతంగా ఉన్నారు, వాళ్ళని పలకరించి వాళ్ళని బొట్లో వేసుకుందామనే ఊహతో వచ్చావు తప్ప, అవును మేము ఇంతలోకి అయిపోయామా నీకు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి దారిని తెలియదా, మీ ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన వాడు మళ్ళీ మీ ఊరు వెళ్ళలేవా, నన్ను కొత్తగా అడుగుతున్నావా, జాగ్రత్త అంది. అంటే అతను, లేదమ్మా నేనేదో ఆకాశ మార్గంలో వచ్చాను కర్మగారి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, మా ఊరికి దోవ తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాను, ఈ చివాట్లు ఎందుకు తింటాను, పంపించన్నాడు. నన్ను పంపించంటాడు ఈయన. ఆవిడేమో వ్యంగ్యంగా తన మనస్సులో ఉన్న మాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెట్టింది, అయినా అర్థం కాదు, కొంచెం మందం. అందుకని ఆయనకి ఎప్పటికీ పాపం నిష్ఠాగరిష్ఠుడు అవటం వల్ల గ్రహించలేక, ఏమమ్మా నీకు పుణ్యం ఉంటుంది ఎందుకు, ఇది మధ్యాహ్న భోజనానికి సంధ్యావందనానికి సమయం అయింది, తోవ చెప్పు అన్నాడు. ఆఖరికి ఓపిక పట్టలేకపోయింది ఆవిడ. ఎన్ని చెప్పినా అర్థం కాదండి బాబు, ఇంకేమిటి వీడు, సంకేతాన్ని సైగల్ని గ్రహించలేని ఇటువంటి వాడు కూడా ఉంటారా, ఇంత అందగాడికి ఈ మనస్సు మాత్రం లేదనుకున్నది అనుకుని నిక్కము దాపనేల ధరణి సుర నందన ఇంక నీపై చిక్కెమనంపునాకు. నేను నిజం చెబుతున్నాను, ఇక అసత్యం ఆడలేను, దాచుకోవడం ఎందుకు, మనస్సు ఇక్కడ దాకా వచ్చి చల్లకొచ్చి మొత్తం దాచడం ఎందుకు, నువ్వంటే నాకు నచ్చావు, నీ మీద నా మనస్సు లగ్నమైపోయింది, ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకుని హాయిగా ఇక్కడ కాపురం పెట్టింది. వీడు రామరామ కృష్ణకృష్ణ చెవులు మూసుకుని శివశివానని ఎంత మాట ఉన్నావు, ఇదా నీ ఊహ, నాకు పెళ్ళయింది, బంగారం లాంటి భార్య ఉంది, మంచి సంసారం ఉంది, అక్కడ మాకు పొలాలు ఉన్నాయి, మాకు అతిథి సేవ ఉంది, నేను ఏమైనా సరే ఏప్రిల్ 7వ తారీఖు నాడు వెళ్ళిపోవలసిందే ఎయిర్ ఇండియా 126 ఎక్కి, నేను మాత్రం పొరపాటు ఇటువంటి వాటి బుట్టల్లో పడను తల్లో నీకు పుణ్యం ఉంటుంది, ఇది తప్పు అపరాధం అన్నాడు. అప్పుడు ఆవిడ ఏమంటుంది తెలుసా, వెర్రివాడ నేను ఎవరిని అనుకుంటున్నావు, పేరు వరూధిని విప్రకుమార హృతాచి తిలోత్తమ హరిణి హేమారంభాదులు మదీయలకు ప్రాణసుకులు, నేనే సామాన్యురాలని అనుకుంటున్నావా, పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించారు, క్షీరసాగర మథనంలో అప్సరసలు పుట్టారు, అప్పంటే నీరు, అందులోంచి పుట్టారు కనుక ఈ అందగత్తెలందరినీ అప్సరసలు అన్నారు. అప్పుడు పుట్టినటువంటి వాళ్ళల్లో రంభ మేనక మొదలైనటువంటి వాళ్ళందరూ పుట్టాక ఆఖరిన నేను పుట్టాను, నేను వాళ్ళకి చెల్లెలిని, నన్ను వరూధిని అంటారు. ఇంద్రుడి దగ్గర మిగతా వాళ్ళల్లాగా నాట్యం చేయడం ఇష్టం లేక కఠోర నియమంతో పరులను వరించక ఏకాంతంగా ఇక్కడికి వచ్చి ఈ భవనాన్ని నిర్మించుకుని హాయిగా కచేరీలతో భగవద్ధ్యానంతో గడుపుతున్నాను. ఎంతో పూర్వం ఎవడొచ్చినా వరించలేదు, ఇంద్రుడిని చీపో అన్నాను, నలకోపరుణ్ణి బొమ్మన్నాను, కానీ అదేమిటో తెలియదు, పరమబ్రహ్మణోత్తముడి శ్రోత్రియుడివి నీ మీద నా మనస్సు లగ్నమైంది, అందుకే ప్రేమలో పడ్డా, నన్ను అనుగ్రహించు, నేను అన్యకాంతని కాదు అనన్యకాంతని అంది. నువ్వు ఎంత అనన్యకాంతవో లేదా అన్యకాంతవో కానీ నేను ఇప్పటికే అన్యులకి అంకితం అయిపోయాను కాబట్టి చాలా తప్పు, అయినా నిష్ఠాగరిష్ఠుండి, నేను బ్రహ్మచర్య నిష్ఠతో ఉంటాను, సంధ్యావందనం అగ్నిహోత్రాలు తప్ప నాకొద్దన్నాడు ఆయన. అనగా ఓరి పిచ్చివాడా, నువ్వు యజ్ఞాలు చేసావనుకో, పూజలు చేసావనుకో, దానివల్ల లాభం ఏమిటి, నువ్వు చచ్చిపోయాక స్వర్గానికి వెడతావు, చచ్చి స్వర్గానికి వస్తే మళ్ళీ ఎవరి దగ్గరికి రావాలి, మా దగ్గరికే రావాలి, చచ్చిపోయాక వచ్చే స్వర్గం నీకు ప్రతికుండగానే ఇస్తూ ఉంటే ఎప్పుడో స్వర్గం అంటుంది మీరు అంది. ఇక్కడ సుఖంగా బ్రతకలేక ఇదే స్వర్గం అనుకోక మరణానంతరం సుఖం కోసం చూస్తావు ఏంటంటే ఆహా డా నీ పాండిత్యం అన్నాడు ఆయన. అవును ఆయన, ఆనందో బ్రహ్మ ఎటన్న ప్రాసదునంతర్బుద్ధి రూహింపుమా, వేదములు ఆనందో బ్రహ్మ అన్నాయి, ఆనందం అంటే ఏమిటి, మాలాంటి వాళ్ళతో సుఖం పొందడమే, అదే బ్రహ్మస్వరూపం అంది ఆవిడ. వచ్చినప్పుడు కూడా ఆనందో బ్రహ్మ అంటే ఇలాంటి నిర్వచనం కూడా ఇస్తావా, ఇలాగే అన్నాడు ఆయన. ఎందుకంటే ఉంటాడు ఈ పాండిత్యము నీకు దక్క మరి ఎందే గంటిమే, కామశాస్త్రోపాధ్యాయిని నా వచించదవు మేలోహో, త్రయీ ధర్మముల్ పాపంబుల్ రతి పుణ్యమంచునిక నేలా తర్కముల్. ఏమంటావు, ఆనందమే బ్రహ్మము అంటే లౌకిక సుఖాల వెంట పడ్డమంటావా, కామశాస్త్రాన్ని నాకు ఉపాధ్యాయునివై బోధిస్తున్నావు, అందరూ తెలుగు.com తెలుగు.pennidikammu ఏదో ప్రవచనం .comలు పెడతారు, నువ్వు కామశాస్త్రం .com పెట్టావు. ఓసి వేరేదాన, ఇదే వేదములలో ఉన్న సారం అంటే మేలు మేలు, నాకు త్రయీ ధర్మమే ఇష్టం, త్రయీ ధర్మం పాపం అంటే వేద ధర్మం పాపమని రతి పుణ్యమని పలుకుతున్నావే, ఇటువంటివి చెప్పక నాకు చెప్పకు మిట్టి తుచ్చ సుఖములు మిసాలపై తేనీయలు. మిసమే తేనెట, తేనె నాలుగు మీద రాస్తే లోపలికి పెడుతుంది కానీ మిసం మీద రాస్తే బయటకు వస్తే ఏం ఉపయోగం. మంచి లడ్డూ ప్రసాదం చేశారు, లడ్డూ ప్రసాదం ఫుడ్ కింద నోట్లో పెట్టుకుంటే అక్కడ ఆకలి తీరుతుంది తప్ప నెత్తి మీద పెట్టుకుంటే ఆకలేం తీరుతుంది, కాబట్టి ఇలాంటి అజ్ఞానం మోసం నాకు భాష్య రూపంలో అందించకన్నాడు ఆయన. ఆవిడకి ఎన్ని చెప్పినా వింటం లేదని అమాంతంగా మీదపడి కౌగులించుకుంది, ఒక్క తోపు దోసిపారేశాడు, అప్పుడు కూడా నొందలేదు ఆయన, అంత అప్సరస తనంత తాను మీదపడి కౌగులించుకుని ముద్దు పెట్టుకోబోతుంటే ముఖం పక్కకి తిప్పుకుని హా శ్రీహరి యంతున్ బ్రాహ్మణుడు అరమోమిడి తది అంశద్వయం వంటి బ్రహ్మంతున్ దోచి బుధాలు పట్టుకుని ఒక్క తోపు దోసేశాడు, కింద పడిపోయింది, కింద పడగానే సిగ్గొచ్చేసింది. నా అంత సౌందర్యవతి మీదపడి కౌగిలించుకుంటే కూడా లొంగకుండా తోసేవాడు అంటే మరి ఎంతో మానవుడికి బాధ కలిగింది, ఏడ్చేసింది, కన్నీళ్ళు అలా కారిపోయి ఏం వర్ణించాలంటే అదంతా చెప్పుకుంటూ పోతే నేను చెప్పాక మీకు ఎన్ని రోజులైనా అవ్వదు. చివరికి అంది, మూర్ఖుడా, ఇదా నువ్వు చదువుకున్న పాండిత్యానికి తగిన ప్రతిఫలం. పండితులంటే ఎలాంటి వాళ్ళు, ఎవరైనా ప్రేమతో వరిస్తే సేకరించి తీరాలని బృహస్పతి కూడా చెప్పాడు. ఆ మాత్రం కూడా జ్ఞానం నీకు లేదా? ఏ నీకంటే ఎంతో పూర్వం గొప్ప ఋషులు లేరా? వెలివెట్టిరే బాడవులు పరాశరు బట్టి దాశకన్యాకేళ్ళి తప్పు చేసి కులములో వన్నె తక్కువయ్యనే దా గాధిపట్టికి వేనక చుట్టరికం నలుపుగాడై వెల్పు నాగవాసముగూడి మహిమ కోల్పడియనే మాందకర్ణి స్వరాజ్య మేళంగైరైరే సురలహల్యాజారుడైన జంభాసురాది వారి కంటెను నీ మహత్వము ఘనమే ఇనుప కచ్చడాలు గట్టుకొను ముని మృత్యులెల్ల తామరస నేత్రలెండ్ల బంధాలు గారే. ఏమయ్యా, నీకంటే పూర్వం ఎంతో మంది తపస్సు చేసిన మహానుభావులైన ఋషులు లేరా? అందులో పరాశరుడు అనేవాడు ఎంతో గొప్పవాడు. సత్యవతిని, దాసకన్యని ప్రేమించి వివాహం చేసుకోకపోతే ఇవాళ వేదవ్యాసుడని ఒక పండితుడు పుట్టేవాడా? ఆయనకి ఏమైనా మహిమ పోయిందా? విశ్వామిత్రుడు మేనకని వరించకపోతే ఇవాళ పరమ పూజ్యురాలు శకుంతల ఉన్నదా, భరత చక్రవర్తి ఉన్నాడా, ఉర్వి మండలానికి ప్రసిద్ధి ఉందా? పూర్వం మాందకర్ణి అనే ఒక ఋషి లక్ష సంవత్సరాలు తపస్సు చేశాడు. లక్ష సంవత్సరాల తపస్సుకి భయపడిపోయి ఇంద్రుడు మొత్తం అప్సరసలందరినీ పంపాడు. ఒక్క క్షణం ఆయన కళ్ళు విప్పి తపస్సంతా విడిచిపెట్టి ఈ ఏల్పు స్త్రీలతో కాపురం ఒకరోజు రెండు రోజులు కాదట, 10,000 సంవత్సరాలు కాపురం చేశాడు. తపస్సంతా మర్చిపోయి ఒకరోజున ఆయన తెల్లవారుజామున చటుక్కుని లేచి ఈ రంభ ఊర్వశి మొదలైన అప్సరసతోటి ఉండండి, ఇప్పుడే స్నానం చేసి సంధ్యావందనానికి బయలుదేరతానన్నాడు. అనగానే వాళ్ళు అన్నారు, కొత్తగా సంధ్యావందనమా, ఇప్పుడు సంధ్యావందనం ఏమిటన్నారు. అదేమిటి, నేను ప్రతిరోజు పొద్దుటే స్నానం చేసి సంధ్యావందనం చేస్తానే కదా అంటే పిచ్చాడా, మేము ఇక్కడికి వచ్చి 10,000 ఏళ్ళు అయింది, 10,000 సంవత్సరాలుగా నువ్వు రాత్రి లేదు పగలు లేదు పొద్దు మర్చిపోయి మాతో క్రీడించావు, ఇప్పుడు కొత్తగా నీకు సంధ్యావందనం గుర్తుకొచ్చిందా అన్నారట. అప్పుడు వాడికి మతిపోయి 10,000 సంవత్సరములు ఒక్క పగల్లా గడిపేశానా, అన్ని కర్మలని విడిచిపెట్టానా, ఛీ అని ఆ క్షణమే వారిని విడిచిపెట్టి మళ్ళీ తపస్సుకు పోయాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఏ ఆనాడు 10,000 సంవత్సరాల పాటు అప్సరసులతో క్రీడించి తన మహిమని కోల్పోయాడా మాందకర్ణి? అహల్యాచారుడైన ఇంద్రుడికి స్వర్గరాజ్యాన్ని ఇవ్వలేదా దేవతలు? వారందరికంటే నువ్వు గొప్పవాడివా? ఇనప కచ్చడాలు కట్టుకున్న మునులు కూడా పరమసుందరీమణి అయిన స్త్రీ తన ఎంత తాను దగ్గరకి వచ్చి వరించినంత మాత్రం చేత ఇంద్రియ నిగ్రహాన్ని విడిచిపెట్టి భ్రష్టులైపోవడం లేదా? వారు శిష్యులు కారా? నువ్వు ఒక్కడివి గొప్పవాడిని అనుకుంటున్నావా? మూర్ఖుడా, స్త్రీల హృదయం తెలియని వాడివి నువ్వు. ఎంత చదువుకుంటేనేమి, ఎన్ని యజ్ఞాలు చేస్తేనేమి, ఎందుకు చదివితే జన్మవుల్లంది, వేదాలు చదువుకున్నావు, యజ్ఞాలు చేసావు, వీటి వల్ల ఏం ఉపయోగం అనగా ఎన్ని చెప్పినా వారు మాట్లాడకుండా. ఇతడికి ఒక కఠోర నియమం ఉన్నది కాబట్టి అతని నియమాన్ని అతను మాత్రం పొరపాటును విడిచిపెట్టాడు. టక్కు అక్కడి నుంచి విడిచిపెట్టామని దగ్గరకు వచ్చి అక్కడ ఒక సెలయేరు ఉంది, పైనుంచి కిందకి దబదబా పడుతున్నటువంటి సెలయేరు, అందులో స్నానం చేశాడు. ఎందుకు చేశాడో తెలిసి, అంత చలిలో కూడా ఆమె ఒంటి మీద పడి కౌగిలించుకుంటే ఆమె శరీరం మీద ఉన్న గంధం ఇతనికి అంటుకుంది ఆ పౌడరు, అందుకని చిచ్చి ఈ భోగపు వస్తువులు నాకెందుకని స్నానం చేసి పవిత్రుడై వాళ్ళని వీళ్ళని బతిమాలి ఇంటికి పోవడం ఏమిటి, ఇప్పుడు నేను భగవంతుడిని అడుగుతాను అని వెంటనే అగ్నిహోత్రుడికి నమస్కరించి, అగ్నిహోత్ర, నేను పుట్టినప్పటి నుంచి నిన్ను భక్తితో రోజు పూజించాను, యజ్ఞాలు చేశాను, నిత్యం నీకు వ్రేయించాను, అన్నం వండాక మొదటి ఆహారం నీకు నైవేద్యం పెట్టాను, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, నన్ను ఒట్టినే పంపించమని అన్నల్లా, నేను ధర్మకార్యాలు చేస్తే, నేను ధర్మాత్ముడను నువ్వు నమ్మితే నన్ను ఇంటికి తీసుకెళ్ళన్నాడు. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యానరతుండనేని పరదారధనాదులగోరనేని సన్మానముతోడ నన్ను మునిమా సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధిలోన గృంకకయమున్నరయం పునహవ్యవాహన. నేను రోజు దానములు చేసిన వాడిని అయితే అతను అండం కాదు, అగ్నిహోత్రుడు వినాలి నమ్మాలి. అన్నిటికంటే గొప్పది ఇప్పుడు మీకు అర్థమవుతుందా, మొట్టమొదటి ఎత్తుకోవడం దానము, మానవుడు దానం చేస్తే అది అడవిలో పారేసిన వాడు ఎప్పుడో ఒకప్పుడు రక్షిస్తుంది. ఎవరికి పెట్టక లోభీ దోచుకున్నవాడు చివరి రోజుల్లో తిండి లేక మలమల వాడి చచ్చిపోతాడట. నేను నిత్యం దానం చేసేవాడినైతే, నిత్యం భక్తితో జపం చేసేవాడినైతే, అగ్నిహోత్రాన్ని పూజించిన వాడినైతే, అది మొదటిది దాన జపాగ్ని వర పారతంత్రుడని. రెండోది వెళ్ళి ఉంటాడు భవత్ పదాంబుజ ధ్యాన రతుండని, అగ్నిహోత్రుడే ప్రార్థిస్తూ నేను దానం జపం అగ్నిహోత్రం ఇవి విడిచిపెట్టకుండా చేసేవాడిని. అందులో ప్రత్యేకంగా అగ్నిని పూజించడం జీవితంలో విడిచిపెట్టను. అగ్నిని పూజించడం చాలా గొప్పది. అందుకని నీ మీద నాకు నిష్ట ఉంటే నిత్యాగ్నిహోత్రం అని ఒక కర్మ ఉండదు లేండి. ఆ కర్మకాండ ఇప్పుడు ఎవరు ఇంచుమించుగా చేయటం లేదు. రోజు ఇంట్లో ఆరకుండా ఒక కుండం పెట్టి దానికి వ్రేలచట్టం అనే ఒక గొప్ప ప్రక్రియ. అది పూర్వకాలంలో పాండవులు మొదలైన వాళ్ళు అందరూ చేసేవారు. ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో నిత్యాగ్నిహోత్రం ఉన్నది, కానీ ఇంచుమించుగా చాలా చోట్ల లుప్తమైపోయింది. అలాంటి నిత్యాగ్నిహోత్రుండైతే ఇక్కడ అక్కడ రెండు అయ్యాయి. ఇక మూడోది ఏమిటో తెలుసా? పరదార ధనాదుల కోరని. నేను ఎప్పుడు ఇతరుల యొక్క దారాలని కానీ ధనాన్ని కానీ కోరుకోకపోతే పక్కవాడు సంపాదించగానే వాడి దగ్గర 10 రూపాయలు కొట్టేద్దామని కోరిక చాలామందికి వస్తుందిట. మీలాంటి జ్ఞానులకు రాదు కానీ అంచేత అటువంటి వారి పరల యొక్క ధనాన్ని నేను కోరుకోకుండా ఉన్నట్టయితే నేను శీలం కోరుకోకుండా ఇంటికి వెళ్ళాలి. సన్మానముతోడనందు సదనంబర నిలుపు. ఇది చాలా గొప్ప మాట. ఎందుకో తెలిసిన ఇంతసేపు ఇక్కడ ఉన్నాడు ఆవిడకి అవగలించుకున్నా చలించలేదు. ఒక 2 సార్లు వరకు అవుతారు, 3వ సారి మళ్ళీ వచ్చి మీద పడితేనో ఏమో, నా మనస్సు ఎలా చలిస్తుందో. అందువల్ల ఇక్కడ ఇంకా ఉన్నట్టయితే ఒకవేళ పొరపాటున ఏ బలహీనతకో మనస్సు గురవుతుందేమో, అందువల్ల నన్ను సన్మానముతో పంపు అంటే నా మానము కోల్పోకుండా పంపించని అంతరార్థం. అంతేగాని నన్ను ఏదో గౌరవించి పంపించరు కదా అక్కడ అర్థం. పదే పదే ఎంత కాదనుకున్నా ఒక వస్తువు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వ్యామోహం కలగకుండా ఉండడం కొంచెం కష్టం. ఆ జితేంద్రియత్వం అందరికీ రాదు. అందుకని నేను ఏ బలహీనతకి గురవ్వకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. అది కూడా సూర్యుడు అస్తమించే లోపు అన్నాడు. అనడంతో అగ్నిహోత్రుడు ఆయన శరీరాన్ని గట్టిగా ఆవహించేశాడు. వెంటనే ఇతని శరీరం ధగధగదగ వెలిగిపోయింది. కళ్ళు మూసి తెరిచే లోపు అగ్నిహోత్రుడు ఆవహించడం వల్ల ఇతను ఇంట్లో గడిపోయాడు. హాయిగా ఇంటికి వెళ్ళి స్నానం చేసి కార్యక్రమాల్లో గడిపోయాడు. ఇక మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకెక్కడ వరుధిని, నేను ఎంతమంది వచ్చినా వెంటపడినా కాదు పొమ్మన్నాను, ఇవాళ నన్ను వీడు పొమ్మన్నాడు అని బెంగ పెట్టుకుని ఇతను లేకపోతే బతకలేనని చచ్చిపోవడానికి ప్రయత్నిస్తే చావడానికి ఆవిడికి అవకాశం లేదు. ఎందుకో తెలిసే దేవతలకు చావు లేదు, అది పెద్ద చచ్చే చావు. మనకంటే కావాలనుకుంటే చచ్చిపోవచ్చు. వాడు అమృతపానం చేయటం వల్ల వాళ్ళకి మృత్యు ఉండదు యుగాంతం వరకు, అది పెద్ద బాధ అండి. అందుకని ఆవిడ అంది, ఛీ ఎంత తపస్సు చేసి పుట్టారో కదా ఈ మర్త్యభామినులు, అంటే భూలోకంలో ఉండే మానవ స్త్రీలు ఎంత అదృష్టం చేసుకుంటారో, ఎవడన్నా భరించకపోతే చావాలని డాములు చచ్చిపోవచ్చు, నాకు చచ్చిపోయే ఒక కూడా లేదు అని గడిచింది. మనమేమో ఎందుకు చావురా బాబు అని మనం ఏడుస్తున్నాం, చావు లేదని ఆవిడ ఏడుస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు చావు చాలా గొప్ప పరిష్కారంట. అందుకని ఏ పాపం ఎంత తపంబు చేసి జనించురో ఈ భూలోకపు స్త్రీలు అంది పాపం. నాకు మృత్యువు కూడా లేదే అని చెలికత్తెలతో కలిసి ఏడుస్తుంటే వాళ ళ్ళంతా అన్నారు, ఎందుకే ఏడుస్తావు, వాడు ఏమన్నా పెద్ద గొప్పవాడా, ఏదో అలాగా కొంచెం టెక్కు చూపించాడు, బెట్టు చూపించాడు. ఇంకొక 2-3 సార్లు నువ్వు అడిగావనుకో వాడు లొంగిపోతాడు. తొందరగా లొంగరు కొందరు మగవాడు మొండి కట్టాలి, లోకు అయిపోతానేమో అనుకుని ఉంటాడు. ఇందు నిభాస్య వాడనగ ఇంద్రుడో చంద్రుడో ఉపేంద్రుడో ఇందుల కైవకం పొగల నేటికి అందుబోధమా నందన భూమి భూమి సురనందనుడుండకపోడు. నిన్ను నీ అందము చందముంగనిన నీ చందమునందముంగనిన జవ్వని ఎవ్వని వెర్రి చేయదే. ఓ చంద్రబింబానన, వాడేమైనా ఇంద్రుడా చంద్రుడా లేక విష్ణుమూర్తే, వాడి కోసం ఎంత బాధపడక్కర్లా. నీ అందం చందం చూస్తే ఎంతవాడైనా సరే నీకు లొంగిపోవలసిందే. ఏదో తాత్కాలికంగా వాడు అలాగ కాసేపు నిన్ను కాదని తిరస్కరించినట్టు నటించాడు. ఇప్పుడు మనం నందనవనానికి వెడదాం. హిమాలయాలలో కూడా ఒక నందనవనం ఉన్నది, ఆ ఉద్యానవనంలో తిరుగుదాం. వాడు అటే వెళ్ళాడని ఇందాక మన వాడు చెప్పారు. కాబట్టి అక్కడ దొరుకుతాడు. ఈసారి దొరికితే వాడు బొట్లో పడ్డం ఖాయం, వాడు పడకపోయినా మేమే బొట్లో పెట్టేస్తామండి, నడవమన్నారు. సరే అలాగేనండి పాపం, కన్నీరు గడిచింది. అప్పటిదాకా అదంతా పన్నీటితోటి శుభ్రంగా కడుక్కొని ఈ కన్నీరు ఆ పన్నీరు కడగగా శుభ్రంగా మంచి బట్టలు వేసుకుని సుగంధ ద్రవ్యాలు పోసుకుని చెరికెత్తలతో వెళ్ళి ఉద్యానవనం అంతా తిరిగింది. ఏం బాధపడిపోయింది అండి, ఆ బాధ అంతా తెగ వర్ణించారు. చంద్రుడు వచ్చాడు, దిక్కుమాలిన చంద్రుడా ఇప్పుడే వెన్నెల కాయాలా, ఈ వెన్నెలలో వాడు లేక ఎంత బాధపడుతున్నావు, ఒరేయ్ నిన్ను ఏనాడో ఎవరో ఒకడు తొక్కి చంపాలరా, పూర్వం దక్షయజ్ఞంలో వీరభద్రుడు నిన్ను ఎడంకాలతో తొక్కేట, అప్పుడైనా చచ్చావు కాదురా అంది ఏకంగా వండి. అంటే చంద్రుడి వల్ల విరహం పెరిగింది, అందుకని దక్షయజ్ఞంలో శివుడి కాలికంతో వీరభద్రుడి కాలికంతో కూడా హాయిగా చచ్చావు కాదు, నీ దగ్గర గాంధీవం అని ఒక విల్లు ఉండేది, ఆ విల్లు పాండవుడి దగ్గరికి వెళ్ళబట్టి బతికాము, లేకపోతే ఆ విల్లు కూడా ఉంటే దుర్మార్గుడు మమ్మల్ని ప్రాణం తీసేవాడివి కదరా అంది. మన్మథుణ్ణి తిట్టింది, కనిపించిన వాడిని తిట్టింది, పువ్వుల్ని తిట్టింది, సువాసనని తిట్టింది, ఎందుకంటే వాడు కనిపించడం లేదు కనుక. ఇలా తెల్లవారులు తిరుగుతూ ఉండగా ఐసర మధ్య అని ఇదంతా ఒక ఆయన చూస్తున్నాడు దూరం నుంచి, ఆయన పాప ల్యాప్టాప్లో మరీ చూస్తున్నాడు ఐప్యాడ్ నుంచి. అతని పేరు కలి, వాడు ఒక గంధర్వుడు. వాడు చాలా కాలం క్రితం ఈ వరుధుని దగ్గరకు వచ్చి, సుందరి నన్ను పెళ్లి చేసుకుంటే చి పో నేను ఎవండి వరించనంది. వాడు చాలా కాలం నుంచి ఏదో రకంగా వెంటాడదామని చూస్తున్నాడు, ఎదురుగుండా వస్తే తంతుంది ఆవిడ, అందుకని పాపం అదృశ్య రూపంలో భద్ర ప్రేమికుడు ఆవిడ వెంటాడుతూ చూస్తున్నాడు ఇదంతా. వాడు అనుకున్నాడు ఈ ఆడవాళ్ళ లక్షణం, నేను అన్నది వాడు అన్నాడు, వాడు నా మీద పడుతుంది, నేనేమో ఇంత అందగాడిని గంధర్వుణ్ణి వచ్చి ప్రేమిస్తే చీపో అందే, పిలక పెట్టుకున్న పంతులు గారి మీద వ్యామోహమా, వాడు చీపో అన్నాడా, అచ్చికచ్చిగా వరే జరిగింది అంతే. ఒక్కొక్కప్పుడేమో ప్రేమిస్తే చీ అంటారు, చీ అన్నవాడిని ప్రేమిస్తారు. ఏం చీని ఇప్పుడు నేను, మేము గంధర్వులం, ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే శక్తి నాకుంది, వాడి రూపం ధరించి ఈవిడ్ని కపటోపాయంతో పొందొచ్చు అనుకున్నాడు. వెంటనే చేశాడు, తన గాంధర్వ విద్యతో అచ్చం ప్రవరుడిగా మారిపోయాడు. మారిపోయి ఈ సుందరీమణి దగ్గరికి వచ్చాడు. అప్పటిదాకా వీడికి దొరకడేమో అని బెంగ పెట్టుకుందిగా వీడేం చేశాడు, పైగా ఎదురుకుండా వచ్చి మాట్లాడలే, చాలా టెక్నిక్ అనమాట. అచ్చం గంధర్వుడు ప్రవరుడిలా మారి ఆవిడ చూస్తూ ఉండగా ఆవిడ కళ్ళల్లో పడేటట్టుగా ఎదురుగుండా కూర్చుని మళ్ళీ పువ్వులు అవి కొయ్యడం మొదలెట్టాడు. పుష్పాపచయము పువ్వులు కోస్తున్నట్ట చూచింది. అమ్మయ్య మొత్తం మీద వీడు పారిపోలేదు, హిమాలయ పర్వతాన్ని విడిచి వెళ్ళలేదు. అయినా వాడికి రూటు తెలియదు కదా పాపం, అంచేది ఇక్కడే ఉండుంటాడు అనుకుని కన్నీళ్లు పెట్టుకుని హృదయం ఉద్విగ్నమవుతూ ఉండగా ఏమంటాడో, తిరస్కరిస్తాడో పురస్కరిస్తాడో అనుకుంటూ దగ్గరికి వచ్చింది. అంటే అదొక రకమైన డోలాందోళన మనస్సు అనమాట, ఊగిపోతుంది మనస్సు, కంపిస్తోంది శరీరం. దగ్గరకు వచ్చింది, ఏలరా ఈ చలం గుడికి, ఏలరా ఈ చలం గుడికి, ఏలరా బాలరసాల మాలతి జాలములో శశాంకర జాలములో వలవంత అశ్రువుల్ జాలుగా నాలుగు జాలు ఇక జాలు భవం బనునంత కాకగుంపాలై రాత్రి పంచశరుపారికి చిక్కితి నీకు దక్కితి ఏలరా ఈ చలం పుడిగి ఏలరా. ఎందుకురా నాయన ఈ పట్టుదల విడిచిపెట్టి నన్ను ఏలుకోరా అంది. రాత్రి అంతా నేను చంద్రుడి వెన్నెలలో తీయమావిడి చెట్ల మీద నుంచి వచ్చే సువాసనతో కూడిన గాలితో పైగా కోకిలల కిలకిరారావాలతో ఈ ప్రాంతం అంతా తిరుగుతూ విరహంతో నువ్వు దొరుకుతావా దొరకవా అనుకుంటూ నీ మీదే మనసు పెట్టుకుంటూ అతి కష్టం మీద బ్రతికాను. ఎంత బాధపడ్డాను అంత ఇంత కదా, అది మామూలు కాదు బలవంత అంది అది. ఆ బాధతో అశ్రువులు జాలుగా కన్నీళ్ళ కారిపోతూనే ఉన్నాయి. నాలుగు జాలు అంటే నాలుగు జాముల పాటు ఇక జాలు భవం బరునంత కాక కుంపాలి ఈ జన్మ చాలు బాబోయ్ అన్నంత బాధపడ్డాను. ఏదో బతికాను, అక్కడ మన్మధునికి చిక్కాను, మొత్తం మీద నీకు దక్కాను, పుణ్యం ఉంటుంది. ఇంకా నన్ను బెట్టు చేసి ఏడిపించక నా గుట్టు రట్టు చెయ్యక నన్ను అట్టే పెట్టుకొని బతిమాలింది. అప్పుడు అతను ముందర తప్ప తల అలా ఇలా తిప్పి తొగ్గాడు కదా మరి వీడు కపటుడు, ఆయనైతే పొరపాటు దగ్గరికి రాడు. వీడు ఓ రూధిని నువ్వా నన్ను పట్టుకుని గడ్డం పట్టుకు బతిమాలుతున్నావు, గడ్డం కింద బెల్లం పెట్టేవాడు లేకపోయినా నువ్వే వచ్చి మరీ పట్టుకు బతిమాలుతున్నావు. నాక ఏకపత్ని వ్రతత్వం ఉన్నది, ఇంటికి వెళ్ళాలనే కోరిక ఉంది, అక్కడ కర్మకాండలు పూర్తి చేయాలనే కోరిక ఉన్న ధర్మకర్మ నిర్వహణండి. కానీ ఏం లాభం? నాకు ఇంటికి వెళ్ళేందుకు త్రవ తెలియదు, నువ్వు పంపవు. నేను ఎలాగో భ్రష్టుండయ్యాను, పోల్లే నేను భ్రష్టుండయ్యానా? నువ్వైనా సుఖపడితే పోల్లే కొంతలో కొంత మంచిది అనిపిస్తోంది. నీ కోసం నా ధర్మాన్ని త్యాగం చెయ్యాలి అనిపిస్తోంది ఎందుకు వీడిట? నీకోసం నా ధర్మాన్ని, నా బ్రహ్మచర్య దీక్షను అన్నింటినీ త్యాగం చేయాలనిపిస్తోంది. ఇద్దరు బాధపడుతున్నప్పుడు అందులో ఒక్కడైనా సుఖపడడం ధర్మం కదా. నువ్వు సుఖపడి ఆ భ్రష్టత్వం ఏదో నేనే పొందుతాననుకో. కానీ అన్నాడు, ఇంకా కానీ ఏమిటయ్య బాబు ఇక్కడ దాకా వచ్చిబడి కానీ ఏగాని అంటావంటే, మరి ఏం లేదు, నాకు ఒక నియమం ఉన్నది, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రతి క్రీడా సమయంలో కళ్ళు మూసుకుని ఉండాలి నియమం అన్నాడు. ఎందుకంటే కపట వేషములు మోసము సమయంలో రతి క్రీడా సమయంలో బయటకు వచ్చేస్తాయి. నిద్రపోతున్నప్పుడు, రతి క్రీడలలో ఉన్నప్పుడు, ఇలాంటి వేళలలో ఈ కపట రూపం పోయి అసలు రూపం వచ్చేస్తుంది. బయటకు వచ్చిందంటే ఆవిడ శపిస్తుంది, చాలా శక్తి కలిగింది వరుదినంటే. అందుకని ఇతను ఏమన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రతి క్రీడా సమయంలో కళ్ళు మూసుకుని ఉండాలి, ఈ మాట నాకు ఇస్తావంటే, ఓహో అని బాబు నువ్వు ఒప్పుకోవాలి కానీ ఏదైనా ఇస్తానని మాట ఇచ్చింది. మొత్తం మీద ఆమెను చేపట్టాడు. సంవత్సరాల పాటు గడిపాడు, అసలు రోజులు క్షణాల్లో గడిచిపోయాట. సప్తాహం మొదలెట్టి వాటికి 5వ రోజు క్షణంలో గడిచిపోయినట్టు అయిపోట్ల. రోజు ఎప్పుడు 7 అవుతుందో 9 అవుతుందో మళ్ళీ వెంటనే పరిగెత్తా రాను. ఎన్ని ఏళ్ళు గడిచిపోతున్నాయి కాబట్టి యుగాలు యుగాలే గడిచిపోతూ ఉంటే రోజులు గడవడం మీద ఆశ్చర్యం ఏమున్నది. క్రమంగా ఆవిడ గర్భవతయ్యింది. ఇక్కడే జరిగిందో తమాషా. ఆవిడ ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉండేది ఇతని సాంగత్యంలో. కళ్ళు మూసుకున్నప్పుడు ఆవిడ కళ్ళ ముందు ధక ధక మెరిసిపోతున్నటువంటి అగ్నిహోత్ర స్వరూపుడైన ప్రవరుడే కనపడేవాడు. అంటే ఆవిడ మనస్సులో ప్రవరుడున్నాడు, కళ్ళల్లో ప్రవరుడున్నాడు, కానీ ఆమెను పొందుతున్నవాడు గంధర్వుడు. ఇప్పుడు ఆవిడ గర్భంలో ప్రవరుడి రూపము, గంధర్వుడి తేజస్సు రెండూ మిళితమైన కుమారుడు ఒకడు పడ్డాడు. అందుకే సహజంగా పిల్లలు ఎందుకు పుడతారు, ఈ మనకు సంబంధం లేని పోలికలు ఎందుకు వస్తాయంటే, ఈ పిల్లవాడు కడుపులోకి వెళ్ళే సమయములలో మన కంటి ముందో హృదయంలోనో ఏ రూపం ఉంటే ఆ రూపం, అది పురుషుడి వల్ల అవ్వచ్చు, స్త్రీ వల్ల అవ్వచ్చు. అందుకని శాస్త్రధర్మం ఏమంటున్నదంటే, పిల్లల్ని పొందే ముందు, గర్భవతులయ్యే ముందు ఈ క్రీడా సమయాలలో ఎవరిని జాగ్రత్తగా ఊహిస్తావో వాళ్ళే నీకు సంతానంగా వస్తారు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని ధర్మశాస్త్రం చెబుతున్నది. అందుకే పూర్వకాలంలో కొంతమంది శ్రీమన్నారాయణ రూపాన్ని మనసు ముందు పెట్టుకునేవారు. పుట్టేవాడు విష్ణువులాగా అందంగా పుడతాడు అలాగా, లేదా శివుడిని తలుచుకుంటే శివుడిలాగా తెల్లగా పుడతాడు. ఇలా ఎవరిని మనం తలుచుకుంటే వాడే మనకు సంతాన రూపంలో వస్తాడు. ఆ సమయంలో ఏ దరిద్రపు బిర్లాడనో మనసులో పెట్టాడు అనుకోండి, కొడుకులు ఇక రౌడీలు చూడండి, ఆ తండ్రిని ఒక ఆట ఆడేస్తారు. అందుకని అనమాట అది చూడకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, గర్భవతులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సీరియల్స్ చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ హాయిగా మంచి చంచులక్ష్మి సినిమా చూడండి ఎంత లాభం, అది మానేసేసి ఈ పరికమాల సినిమాలు చూస్తూ ఉంటే ఏముంది అందులో, ఓ 10 మందిని తన్న కొట్ట గిల్లుకోను మోసాలు గేసాలు బండబూతులు ఓ అని బాబో అది చూస్తూ ఉంటేనే భయం వేసిపోతుందంట. సరే కాబట్టి ఇప్పుడు ఈవిడ కడుపులో ఏకకాలంలో ఇటు గంధర్వ తేజస్సు ప్రవర శక్తి రెండు కలిసి కడుపులో పడ్డాడు పెట్టాడు. ఇంక ఎప్పుడో ఒకప్పుడు నా గుట్టు బయటపడుతుంది, అప్పుడు ఆవిడ చెప్పిస్తుంది. ఇంకా గర్భవతయ్యాక వీడితో నాకు మాత్రం పని ఏమిటి అనుకుని వీడు గంధర్వుడు వరుదిని నీకు ఒక చిన్న విషయం చెప్పాలన్నాడు. ఏమిటి స్వామి అంది, మా ఊరు నుంచి ఓ సిద్ధుడు వచ్చాడు, వాడే నా కాలికి పసరిస్తే ఆ పసరితో ఇక్కడికి వచ్చారని నీకు ఇదొరకు చెప్పారు కదా. ఆ సిద్ధుడు అనుకోకుండా నాకు కనబడ్డాడు. మా ఊళ్ళో పొలాలు ఎండిపోయాయట, మా నాన్న బెంగెట్టుకున్నట్ట, మా అమ్మాయిలు అయిపోయిందిట, మా ఆవిడైతే పక్క చిక్కిపోయిందిట, అయ్యో మా ఊరంతా గసగసలాడిపోతుందిట. ఆయన పసరిచ్చాడు, పసరికి పూర్వలో కాకుండా శుభ్రంగా నేను భరిణి నిండా తీసుకుంటాను, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రాసుకుని ఇక్కడికి వస్తాను, ప్రస్తుతం నన్ను వెళ్ళనిస్తావా అన్నాడు. ఏమండి వెళ్ళక తప్పదా అంటే, మరి నీలాగే అక్కడ మా ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటుంది, వెళ్ళి వస్తాను, ఇట్టే వస్తాను అన్నాడు. సరే వెళ్ళి రండి అంది. ఇక వెళ్ళడం వెళ్ళ మళ్ళీ కనపడితే ఒట్టు వీడు కూడా మళ్ళీ వస్తే ఎప్పుడో ఒకప్పుడు బయట కొడుతుందేమో గుట్టేది. కానీ ఈవిడ మాత్రం ఇప్పుడు గర్భవతి కాబట్టి పూర్వపూర్ణ కామపవాసంలో పోయి కొడుకు కోసమే ఆలోచనలో పడిపోయింది. క్రమంగా భగవద్ధ్యానం చేసింది. ఆ పవిత్ర దేవతామూర్తి ఆవిడ నిజంగా అప్సరస, పైగా ఆవిడ కోరిక కూడా అసమంజసం కాదుగా, మహానుభావుడైన సురత్రీయుడు వివరించడం వల్ల పుట్టిన కొడుకు మహా అగ్నిస్వరూపంతో పుట్టాడు. అగ్నిహోత్రము వంటి కాంతితో ఉన్న ప్రవరుడు కళ్ళల్లో ఉండడం వల్ల పుట్టినవాడు రోచిస్సుతో పుట్టాడు. రోచిస్సు అంటే అగ్నికాంతి కిరణములు. సూర్యభగవానుడు కూడా రోచిస్సుతోటి ఉంటాడు, అగ్ని రోచిస్సే. అతడు తనంత తానే సూర్యుడిలో విరిగిపోతున్నాడు కనుక అతనికి స్వరోచి అని ఆకాశవాణి పేరు పెట్టింది. ఈ కొడుకు పుట్టాక వారి లాలనాపారణలో అన్నీ మర్చిపోయింది ఆవిడ. ఇక అసలు ప్రవరుణే మర్చిపోయింది. కొడుకులు పుట్టడం తట్టే సహజం, సహజంగా పిల్లల మీద వ్యామోహం ఉంటుంది అని నేనం లేదు, పురాణంలో అన్నారు. అందువల్ల ఈ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచింది. క్రమంగా ఈ కుర్రవాడు మహానుభావుల ద్వారా విలువిద్యలు నేర్చుకుని, బృహస్పతి ద్వారా సకల వేదాలు నేర్చుకుని, అక్కడ ఉన్నటువంటి మొత్తం గిరిజనులందరినీ పోగేసి ఒక మహాసామ్రాజ్యం స్థాపించారు. హిమాలయ పర్వతాల నుంచి మందర పర్వతం వరకు అతని సామ్రాజ్యం వ్యాపించింది. హాయిగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా ఈ కుర్రాడు ఒక రోజున బోయవాళ్ళు కొందరు వచ్చి, అయ్యా ఇక్కడికి దగ్గరలో ఉన్న అరణ్యం అంతా, కేకారణ్యం అంతా భయంకర మృగాలతో నిండిపోయింది, అడవి పందులు, సింహాలు, పులులు మా ప్రాణం తీసేస్తున్నాయి, వాటిని శిక్షించి వేటాడి మమ్మల్ని రక్షించండి అన్నారు. అందుకని వేటకి వెళ్ళేవారు పూర్వ మహారాజు. ఇదిగో మీతో వేటకు వస్తానన్నాడు ఈయన. వెళ్ళి ఆ పూట బాగా పెచ్చు పెరిగిపోయిన భయంకర సింహాలని, శరభాలని, శార్దూలాలని మదించినటువంటి ఏరుల్ని, ఇంకా గండపు మహిషాలని, మదంతో అటు ఇటు గూర్నిల్లి తిరుగుతూ ఉన్నటువంటి అడవి పందుల్ని బాగా వేటాడాడు. ఆ వేట బాగా సాగింది. ఆ సమయంలో ఎక్కడి నుంచో రక్షించండి రక్షించండి అని ఒక ఆర్తనాదం వినపడింది. ఎక్కడిది ఆర్తనాదం అని అతను చూస్తున్నాడు. ఒక స్త్రీ, ఒక యువతీమణి పరుగు పరుగున భయంతో ఏమో శరీరం ఒడుగుతోంది, జుట్టేమో విరగూసుకున్నట్టు అయిపోయింది, గాలికి రెపరెపలాడుతోంది, వక్షస్థలం అంతకంతకీ భయం వల్ల కంపిస్తూ ఊగిసలాడుతోంది. అటువంటి సుందరి పరుగు పరుగున, రక్షించు రాజా రక్షించండి, నీకు అభయం ఇస్తున్నాను, ఎందుకంత భయపడుతున్నావు, అసలు నువ్వెవరు అన్నాడు. నేను ఇందీవరక్షుడని పేరు కలిగిన ఒక గంధర్వుడు కూతుర్ని, నా పేరు మనోరమ, పరమ సౌందర్యవతిగా నాకు జగత్తులో ప్రసిద్ధి ఉన్నది. నేను మా నాన్నగారి వల్ల అనేక విద్యలు నేర్చుకున్నాను. ఒక రోజున నేను హిమాలయ పర్వత ప్రాంగణంలో నా చిరుగెత్తులతో తిరుగుతున్నాను. నాకు ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారు, ఒక ఆవిడ పేరు కళావతి, ఇంకొక ఆవిడ పేరు విభావరి. ఈ విభావరి కళావతులతో కలిసి హిమాలయాలలో అలా తిరుగుతూ ఉంటే ఒక చోట ఒక ఋషి కనపడ్డాడు. ఆయన బాగా తపస్సు చేసి చేసి చిక్కిపోయాడు. బక్క చిక్కిపోయి తెల్లని గడ్డంతో, తెల్లని జుట్టుతో, కళ్ళు అసలు లోపలికి వెళ్ళిపోయి, ఏది పొట్టో, ఏది ఎముకో, ఏది గూడో, ఏది మోకాలో తెలియట్లే, అంతలా అయిపోయాట. దూది వేలాడి పెట్టిన చర్మం వేలాడిపోతుంది, తెల్లగా ఉన్నాడు. చర్మం చూసారు ముసలితనంలో కొంతకిలా వేలాడిపోతుంది, అన్నీ వేలాడుతున్నాయి. దాంతో తిన్నగా ఉండక, హో భలే ఉంది, ఇదేదో దూది ముగ్గు లేదా బుట్ట ముగ్గు అనుకుంటూ ఏదో దూదిని పట్టి పీకినట్టుగా ముక్కు పీకి చెవి పీకాను. ఆ తపస్సు చేస్తున్న ఋషికి కోపం వచ్చింది. బాగా వడిలిపోయి సడలిపోయి ఓపిక లేక తపస్సు చేస్తున్న ఆయన ఆగ్రహించి, మూర్ఖురాలా, ప్రాణాపాయ స్థితి వచ్చేంత దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే నా ముక్కు పుచ్చుకుని పీకి నా తపోభంగం చేసావు, కాబట్టి నేను శపిస్తున్నాను, నువ్వు భయంకర రాక్షసుని చేత పీడింపబడుదువుగాక అన్నాడు. వెంటనే నా చిరుగత్తులు, నువ్వు సన్యాసి, ఋషివి, శాంతంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, ఏదో పొరపాటున ఒక సుందరీమణి వచ్చి పీకితే ఆ మాత్రాన్ని కోపగించి రాక్షసుడు తరమాలని శపిస్తావా, ఇంద్రియ నిగ్రహం లేని, కోపాన్ని జయించలేని నువ్వు ఒక ఋషివేనా అని కర్రపుచ్చు కొట్టడానికి వెదకెళ్ళారట. ఆయన మరింత ఆగ్రహించి, మూర్ఖురాళ్ళు మీరు, తపస్సుని పాడు చేయటం ఒకటైతే మళ్ళీ నన్ను తిట్టి కొట్టడానికి వస్తారా, ఈ క్షణమే మీకు శాపం పెడుతున్నాను, ఒకరు కుష్ఠరోగంతో ఒకళ్ళు క్షయరోగంతో పీడింపబడిందని చెప్పించాడు. దాంతో నా చిరుకత్తెలిద్దరూ హిమాలయ పర్వత గుహలలో ఒకళ్ళు దగ్గుకుంటూ క్షయరోగంతో బాధపడుతున్నారు, మరొకళ్ళు ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి రసికారుతున్న కుష్ఠరోగంతో పీడింపబడుతున్నారు. ఆ చిరుకత్తెలు నా కోసం శాపానికి గురయ్యారే అని బాధపడి నేను వారిని అప్పుడప్పుడు సేవిస్తూ కొండ గుహలు అట్టే పెట్టి మా ఇంటికి వచ్చాను. అదేమిటో తెలియదు, మా నగరంలో హఠాత్తు ఒక రాక్షసుడు వచ్చి పడ్డాడు. ఆ ఋషి శాపం వల్ల భయంకరాకారుడైన రాక్షసుడు నన్ను తరుగుకొచ్చాడు. 3 రోజులుగా ఎక్కడికడితే అక్కడికి వాడు తరుగుకు వస్తున్నాడు. వాడి చేతిలో పడి చావకుండా ఉండడానికి నా మహిమలన్నీ ప్రయోగించాను, అయినా వాడు తరుగుతూనే ఉన్నాడు. మరి ఆ శాపటికి వాడు వస్తాడు, ఆ రాక్షసుడి నుంచి నన్ను రక్షించు బాబు, అసలే చిలికెత్తులేమో రోగంతో ఉన్నారని ఏడుపు, ఇప్పుడు ప్రాణం పోతుందనే బాధతో వచ్చాను. ఆ రాక్షసుడిని చంపడం అంత తేలిక కాదు, నాకు మా నాన్నగారు అస్త్ర హృదయమును విద్య ఇచ్చారు, ఇది ఆడవాళ్ళకి పనికిరాదు, నేను నీకు ఈ విద్య ఇస్తాను, ఈ విద్య స్వీకరించి అస్త్రాలతో ఆ రాక్షసుని సంహరించండి. వెంటనే ఇతడు ఆమె దగ్గర అస్త్ర హృదయం అనే విద్య నేర్చుకున్నాడు. పూర్వం విశ్వామిత్రుడు అనేక అస్త్రాలన్నీ రాముడికి వాడికి ఎలా ఇచ్చాడో అలాగే ఈమె కూడా ఇతనికి అస్త్ర హృదయాన్ని ఉపదేశించింది. ఈ విద్య పొందాడో లేదో తాడి చెట్లు తొమ్మిది, ఒకదాని వెనక అతను ఒకటి పెడితే ఎంత పొడుగుంటుందో అంత పొడుగుంటుంది. తొమ్మిది తాడి చెట్ల ప్రమాణంలో ఉన్న ఒక భయంకర రాక్షసుడు అక్కడ వచ్చేసాడు. వాడి చేతిలో పెద్ద సోలం ఉన్నది. వాడు ఆ సోలాన్ని అటు ఇటు ఊపుతూ వేగంగా అక్కడికి వస్తూ ఉంటే వాడిని చూసిన వాళ్ళంతా ఒడిగిపోతున్నారు. వాడి వేగానికి హిమాలయ పర్వతం మొత్తం కంపించిపోతున్నది. ఇప్పుడండి నిజంగా సభ అంటే దేవసభ అయిందన్నమాట. ఆ భయంకర రాక్షసుడు చూచి వణికి మళ్ళీ మనోరమ ఇతను వెనక్కి వెళ్ళిపోయింది. రాజుగారు వెనక్కి వెళ్ళిపోయింది సరోజు వెనక్కి. అప్పుడు సరోజు భయపడకంటూ ధనుష్టంకారం చేసి ఘోర యుద్ధం చేశాడు. ఇద్దరికి మధ్యలో 6 గంటల కాలం యుద్ధం జరిగింది. అయినా రాక్షసుడు చంపలేకపోయట. చివరికి ఇలా కాదు, వీడు శస్త్రాలకు చావడని వెంటనే ఆగ్నేయాస్త్రాన్ని విడిచిపెట్టాడు. అగ్నిమంత్రాలతో వెంటనే ఈ బాణం అగ్నిజ్వాలతో వెళ్ళి వాడిని తగలబెట్టేసింది. ఆపాద మస్తకం దగ్ధమై బూడిదైపోయాడు వాడు. అమ్మయ్య రాక్షసుడు తెచ్చాడు, మనోరమ ఇక నా వెనక నుంచి ముందుకు రా అన్నాడో లేదో. అప్పుడు జరిగింది ఓ తమాష. బూడిద కుప్పగా మారిపోయిన రాక్షసుని కళేబరములో నుంచి పరమసుందరుడైన ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యి, అల్లుడు బాగున్నావా అన్నాడు. నన్ను అల్లుడు అంటున్నాడు, వీడవడరా బాబు అనుకుని నా ఇంకా పెళ్ళవలేదని అడిగిన. అల్లుడు అంటే అల్లుడు కాదు నాయన, మీ తల్లి వరూధిని నాకు సోదరి, నువ్వు నాకు మేనల్లుడివి, ఇక నీ వెనక ఉన్నది నా కూతురు. కన్న కూతుర్ని రాక్షసుడినై చంపడానికి వెంటబడి 3 రోజులు తరిమాను. నాకు కొంచెం కొంచెం తెలుస్తోంది అది కూతురని. అయినా రాక్షస రూపంలో ఉండడం వల్ల ఆకలి 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 తట్టుకోలేక కూతుర్ని తినబోయాను ఆయన అన్నాడు. అదేమిటి మహాత్మా, మీ అంతటి వారికి ఈ రూపమేలా వచ్చింది అని అడిగాడు. ఈయన నాన్నగారు అంటూ పాపం ఈ మనోరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళింది. కూతుర్ని ఓదార్చి చెబుతున్నా విను, ఈ జగత్తులో మహానుభావుడైన ఒక గంధర్వరాజు చాలా కాలం పరిపాలన చేశాడు. ఆయనకి పేరు నలనాభుడు. కలడుల్లో కయశపురంధ్రి జగతిన్ గంధర్వ వంశం పునన్ నలనాభాహ్వయుడు ఏ తదీయతనయుండం బ్రహ్మమిత్రుడు శిష్యులకు కంటను వత్తి పెట్టుకొని ఆయుర్వేదమోరంత వృత్తుల చెప్పన్ వినుచుండి మానసమునందు తజ్జిఘృక్షారతి. 3 లోకాలలోనూ మా నాన్నగారు నలనాభుడు అనేటటువంటి గంధర్వరాజు గొప్ప పేరు తెచ్చుకున్నాడు. సహజంగా ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడికి ఆ రాజ్యంలోనే పేరుంటుంది. కానీ మా నాన్న నలనాభుడు తన దానం వల్ల, ధర్మం వల్ల, పాండిత్యం వల్ల స్వర్గ మర్త్య పాతాళ లోకాలు మూడింటిలోనూ అపార కీర్తి పొందాడు. ఆయనకి నేను ఒక్కడిని కొడుకుని ఇంకా చాలామంది ఆడపిల్లలు పుట్టారు. మా నాన్నగారు నన్ను, ఒరే నువ్వు విద్యల్లో కల్లా గొప్ప విద్య ఆయుర్వేదం, ఆయుర్వేదం నేర్చుకోరా, వేదం వచ్చింది ధనుర్వేదం వచ్చింది ఆయుర్వేదం కూడా నేర్చుకో అని కోరాడు. ఆయుర్వేద విద్యని ఆనాడు బాగా చెప్పగలిగేవాడు హిమాలయ పర్వతాలలో ఒక్కడే ఒక్కడున్నాడు. ఆయన పేరు బ్రహ్మమిత్రుడు. ఆయన ఋషి, బ్రహ్మచర్య నిష్టతో హిమాలయాలలో ఆయుర్వేద గురుకులం స్థాపించి కొన్ని వేల మంది శిష్యులకి పాఠం చెప్పేవాడు. కానీ ఆయనకు ఒక కఠోర నియమం, శిష్యుడు బ్రహ్మచర్యంతో ఉండాలి, కిందే కూర్చోవాలి, వాడు ఏ భోగాలు పొందకూడదు, ఈ చాలా నియమాలతో వాడు ఉంటేనే పాఠం చెబుతాడు ఆయన. ఈయనకి తెలియదుగా గంధర్వుడు కదా, అందుకని చక్కగా టిప్పుట పరివాంచి లాల్చీలు బాల్చీలు కంకణాలు గొలుసులు పులుసులు అన్నీ వేసుకుని నోట్లో కిళ్ళి కూడా వేసుకుని నవ్వులుకుంటూ వెళ్ళాడు. ఆయనకు ఒళ్ళు మండిపోయింది. శిష్యుడు ఎలా ఉండాలి, పైన కేవలం ఉత్తరీయం వేసుకుని అంగవస్త్రం కట్టుకుని విభూతి రేఖలు మెరిసిపోతూ ఉండగా ఈ తాంబూల చర్మణం వంటి భయంకరమైన భోగాల తోలికి వెళ్లకుండా వినయంగా వచ్చి నమస్కరిస్తే పాఠం చెబుతాడు. వీడేమో భోగాలతో వెడితే ఎలా, మరి అలంకారాలతో రాజుగారి వేషంలో. అందుకని చూసి చూడగానే ఛీ పో అన్నాడు. వీడు తిన్నగా ఉండగా మళ్ళీ రెచ్చగొట్టడానికి, ఏమంటే పొమ్మంటారు, పోవడానికి కాదండి విద్య కోసం వచ్చానన్నాడు. ఆయన ఎగాదిగా చూసి, ఎరా లోకుగా ఉన్నామా మేము ఋషులం అంటే, ఇది బ్రహ్మచారులకి నియమనిష్ట కలిగిన వాళ్ళకి మాత్రమే గురుకులం, నీలాంటి భోగలాలసలు కాదు. నట విటగాయక గండిక కుటిల వచ సీధుర సముగ్రోలెడు చెవికిన్ కటువీ శాస్త్రం వలదిచ్చట చదివింపకులున్న జరగదే మాకున్. నటులతో విటులతో గాయకులతో వేశ్యాస్త్రులతో తిరిగే నీలాంటి వారికి వేశ్యల గానం వినాలి తప్ప మాలాంటి వాళ్ళ వేదం చెవిలో పడకూడదు. వేదం వినడానికి చాలా అధికారం కావాలి. వచసీధురసం తాగే నువ్వు, మద్యపానం చేసే నువ్వు, తాంబూలాలు వేసుకునే నువ్వు, పాఠశాలకు వచ్చి అందులో వేద పాఠశాలకు ఆయుర్వేద పాఠశాలకు వచ్చి విద్య అడుగుతావా? చెప్పవు. నిన్ను చదివించకపోతే మాకేం జరగదు అనుకున్నావా? నేను డబ్బు కోసం పాఠం చెప్పేవాడిని కాదు, నియమంతో ఉండేవాడిని అన్నాడు. అనగానే వీడు కాళ్ళ మీద పడిపోయి, నేను నిజంగా భోగలాలసుడి కాదండి, కర్మగారి రాజుగారి కొడుకుని కాబట్టి అలంకరించుకున్నాను, ఒక్క కిళ్ళి జబ్బు తప్ప నాకు ఇంకేం లేదు. మీరు అన్న మద్యపానం, వేశ్యాలోలత్వం, ఈ నటవిటులతో తిరగడం, జోదం, ఇవేమీ ఎరగను బాబోయ్ మా నాన్నగారి మీద ఉంటున్నాడు. అయినా ఒకసారి బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతే అదేమిటో కానీ తెలియదు. కొంతమందికి మీరు మంచి కానీ చెడ్డ కానీ మొదటిసారి పడిందా యావత్ జీవితం అంత తోలి తేలిగ్గా పొమ్మన్నా పోవు. వీడి మీద అసహ్యం కలిగింది ఆయనకి. అందుకని ఇక వెనక ముందు చూడకుండా ఎరా పొమ్మంటే పోవే. ధనరాజ్య రమా మదమున్న కనుగా నన్ను నిన్ను శిష్యుగా గై కొన్ను కంటెను పాపము కలదే నన్ను కనలించుచు ప్రేలకెక పొగాలు మటన్నన్. డబ్బుందని రాజ్యముందని ఐశ్వర్యమదంతో కన్ను మిన్ను కానకుండా తిరిగే నీలాంటి వాడికి పాఠం చెప్పడం కంటే అడుక్కోవడం మంచిది. నన్ను ఇంక రెచ్చగొట్టకు పో అన్నాడు. పొమ్మన గారు ఎన్ని బతిమన్నా పొమ్మంటాడుగా, ఇంకోసారి మాట్లాడామంటే చెప్పిస్తానన్నాడు. దాంతో ఈయనకి ఒళ్ళు మండిపోయింది. ఏం అనలేడు అంటే చెప్పిస్తాడే. అచటన్ ద్వేష్టి గతాయుష్ట చికిత్సకమనున యోక్తి చర్చను ఉచ్చావచ వచనంబుల కోపము ప్రచురము కానీక మౌనిపతికి ఇట్లంటిని అన్నాడు. అక్కడ అంటే కోపం వచ్చింది, పళ్ళు పటపట కొరికాడు లోపల లోపల, పైకి కనపడకూడదు. ఎందుకంటే ద్వేష్టి గతాయుష్ట చికిత్సకం అని ఒక సూత్రం ఉంది ఆయుర్వేదంలో, 4వ అధ్యాయంలో సూత్రం ఇది. అనగా పోయే కాలం వచ్చిన వాడు గురువుని వైద్యుణ్ణి ద్వేషిస్తాడు. గురువుని ద్వేషించాడంటే వాడికి పోయే కాలం వచ్చినట్టు. ఆయుర్వేద వైద్యుడు వైద్యుడిని ద్వేషించాడంటే వాడికి పోయే కాలం వచ్చినట్టు. అన్నాన్ని ద్వేషించాడంటే పోయే కాలం వచ్చినట్టు. అక్కడ 6 సూత్రాలు ఉన్నాయి. అన్నద్వేషము, బ్రహ్మద్వేషము, గురుద్వేషము, వైద్యద్వేషము, ఇవి వరుసగా వచ్చాయంటే పోయే కాలం వస్తుంది. మొట్టమొదటి 4 ఇవి అన్నద్వేషం, గురుద్వేషం, బ్రహ్మద్వేషం నకారయేత్. ఈ 3 ఒక శ్లోకంలో చెప్పారు. చికిత్సకం అనేది అనేది ప్రత్యేకంగా 4వ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? భార్యాద్వేషం, సుతద్వేషం, పెళ్ళాం మీద కోపం పెరిగిపోయి ఆవిడ మీద ద్వేషం వచ్చిందంటే కూడా పోయే కాలం వస్తుంది. నేను అనలేదు, అందులో చెప్పారు. మళ్ళీ మీరు ఏమనుకోండి. తర్వాత ఏమంటే పిల్లల మీద కూడా, పిల్లల మీద అస్తవాడు చీటికి వాడికి ధూమ్ ధామ్ ధీమ్ అని తిడుతున్నారంటే పోయే కాలం వచ్చినట్టు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే కలియుగం ఇది. అందులో అమెరికాలో ఉన్నప్పుడు పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు వాడిని ఒరే నన్ను తీసుకెళ్ళటం లేదు నీ మొహం తగలయ్యానారంటే ఈ మెతుకులు కూడా పెట్టరు అని ఆనాడే చెప్పారు. అందుకని సుతద్వేషన్నకారయేతు, పిల్లల్ని కూడా ద్వేషించకూడదు. ఈ 6 ద్రోహం కనుక, ప్రమాదం కనుక, అందులో ఆయన గురువుగారు మరియు చికిత్సకుడు కూడా కాబట్టి కోపాన్ని దాచుకుని, మునీశ్వరా మీరు చదివిస్తారని వచ్చాను, చదివించనంటే సరిపోయేదానికి ఇన్ని తిట్లు తిట్టాలా, నన్నేమో మూర్ఖుడా, నీచుడా, త్రాష్టుడా, రోగిష్టివాడా, ఇలాంటి పదాలతో ఇన్ని రకాలుగా నిందించాలా, కోతాలండి, ముష్టెత్తుకోవాలండి అని వెళ్ళిపోయాడు. కానీ లోపల లోపల కొత్త కొత్త ఆడిపోతున్నాడు కదా. అందుకని ఈ బ్రాహ్మడు ఎన్ని తిట్లు తిట్టాడు, వీడి దగ్గర విద్య నేర్చుకోకపోతే నేను ఇందీవరక్షుడే కాదనుకుని వెంటనే ఓ బ్రహ్మచారిగా తన మాయతో వేషం వచ్చినాడు. గంధర్వుడు కదా, మహామాయతో పిలక పెట్టుకుని మాయించి కుర్రాళ్ళ తయారైపోయాడు, వటువులా తయారయ్యాడు. ఈ వటు రూపంలో రహస్యంగా కూర్చున్నాడు. పైగా వటు రూపంలో కూర్చున్న లెక్కలు తెలుస్తాయి గురువుగారికి. అందుకని అదృశ్య రూపంలో ఉండేవాడు. గురువుగారికి ఎదురుగుండా ఉంటే అదృశ్యంగా, లేదా వెనక కూర్చుని గురువుగారు పాఠం చెబుతూ ఉంటే నేర్చుకున్నాడు. ఇక్కడే ఉంది గొప్పతనం. తక్కిన వాళ్ళలో ఒక్కొక్కడు స్పెషలైజేషన్, ఒకడేమో జ్వరం మీద, ఒకడేమో ఆపరేషన్ల మీద, అంటే స్పెషలైజేషన్ సర్జన్ ఒకడు, ఒకడు ఆంకాలజిస్టు, ఇంకోడేమో గైనకాలజిస్టు, ఇలాంటివన్నీ నేర్చుకుంటారుగా. అన్ని విద్యలు అందరి విద్యలు విద్యార్థుల్లో కూర్చుని 6 నెలల్లో నేర్చేసుకున్నట్ట. 23 నెలలలో, కేవలం 6 నెలలలో అష్టాంగములతో కూడిన ఆయుర్వేదం సంపూర్ణంగా గంధర్వుడు అవ్వడం వల్ల, మహిమ కలిగిన వాడు అవ్వడం వల్ల, ప్రతిభావంతుడు అవ్వడం వల్ల, ఆసక్తి ఉన్నవాడు అవ్వడం వల్ల నేర్చుకున్నాడు. పోనీ నేర్చుకుని వచ్చేయచ్చు కదా, సర్వ విద్యను నేర్చుకున్నాక ఇప్పుడు వచ్చింది వీడికి పౌరుషం అనమాట. ఆ పాత పీట్లు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఏం చేశాడు? శాంబరి వాసి మదంబుతోడ ఇట్లాంటిది, శాంబరి మాయ విడిచిపెట్టి అసౌరూపం ధరించి అహంకారంతో మీసం వెలేసి ఎదురుకుండా నిలబడి ఇంకా తిట్టాడండి అక్కడ. అలసారి కద్దరు గారు బలే రచ్చాడు అక్కడ. ఓరి దరిద్రుడాన్ని తిట్టాడు అనమాట అంత దారుణంగా.
తండ్రి నాకు ననుగ్రహింపక దేవైద్యం వంచు ప్రార్థించినం గండ్రల్గా నటులాడి ధికృతుల పోగాలు వంటి ఓహో మదిన్ తెండ్రల్ గల్గిన వారికే కరణి నేనిన్ విద్య రాకుండునే గుండ్రా డాచిన పెండ్లి ఏమిటికి చిక్కును కష్ట ముష్టింపజా. నీచమైన ముష్టింతుకు బతికే దౌర్భాగ్యుడా, నేను నీ దగ్గరకు వచ్చి తండ్రి ఆయుర్వేద విద్య నేర్పు, నాకు భిక్ష పెట్టు, విద్యాభిక్ష అంటే నోటికి వచ్చినట్టు ఎంతంత బుగ్గలు బయటికి పెట్టి కళ్ళు ఎర్ర చేసి చీపో అని తిడతావా? నన్ను విటుడంటావా, నటుడంటావా, గాయకుడంటావా? ఎవడో వెనకటికి పెళ్లి ఆపేద్దామని ఆ పెళ్లిలో సన్నికలు రాయి దాచేట, దానికి గుండ్రాయి అని పేరు అనమాట. ఎప్పుడు కూడా ఈ వధూవరుల చేత రాయి దొక్కిస్తారు తెలుసుగా మీకు, సన్నికలు రాయి పత్రం దొక్కిస్తారు, ఆ పత్రం దాచేట. గుండ్రాడాచిన పెండ్లి ఏమిటికి చిక్కు, పత్రం దాచేస్తే పెళ్ళి అయిపోతుందా? పత్రం లేకపోతే ఇంకో సత్రం దగ్గరికి వెళ్తారు, లేదా ఇంకో రాయించుకుంటారు. రాయి కాకపోతే ఒక ఆయన వచ్చిన ఏం చేశారంటే నిజంగా జరిగింది, ఏమనుకోకండి మీరు. ఒక ఆయన నెత్తి నున్నగా రాయిలో ఉంటే దాని మీద గాలెట్టు తొక్కించారు. కాబట్టి పెళ్ళి అవుతుందా? ఒకదాని కూడా ఏదో ఒకటి ఒక ఆల్టర్నేట్స్ వస్తారు, అంతే తప్ప రాయి దాస్తే పెళ్ళి అవుతుందా? అలాగే నువ్వు చెప్పకపోతే విద్య నేర్చుకోలేను అనుకున్నావా? ఇదిగో మొత్తం వచ్చాయి, నీకంటే గొప్ప విద్య నేర్చుకున్నాను అనగానే ఇక చూడండి ఆయనకి ఆగ్రహం పెరిగిపోయింది. అసలే మహాతపస్యాలి, పైగా వీడు నోటుకు వచ్చినట్టు తిట్టడం ఒక తిరిగి ఆఖరి ముష్టింపజానాడండి. ముష్టడం తిడితే మొత్తం బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చేస్తుంది, ఇంకేమైనా పడతాడు కానీ. అందుకని ఏం చేసట్ట, అనినన్ కన్నులు జేవురింప అధరం వల్లాడ వేళ్ళ పునఃపునరుద్యద్భృగుటి భుజంగయుగడి పొక్కార ఘోరానిలంబన ఉర్పులు నిగుడం లలాట ఫలకం బంధంద ఘర్మాంబువుల్ చినుకం కంతు దిదృక్షురుక్ష నయనక్షేళ కరాళ స్థితి జటిలుండు కిటకిట పండ్లు గురుగుతూ కటంబులు నటింప ముగుపుటంబుల అటకట కుటిలాత్మ అటమటంబుల విద్య గురుటయుంగాక గుటగుటలు గురువుతోనాయని కటకటంబడి కకపాలలోని కేలం కకపాలలోని బూది కేలం కొని ఆసురియగు మాయ మాయడ ప్రయోగించి వంచి అపహసించితివి కావున అసురవై పిసితంబును వసయును అసురుగ్రసంబును నశనంబులుగా మెసవి వసుధ వసియింపమని బసుమంబుదల్ల గుండె చల్లుమని కల్లువడి ముని తల్లదు పద పల్లవంబులంద్రెళ్ళి ఇట్లంటి అని ఒక పెద్ద వచ్చిన వెంటనే వాడి కళ్ళు ఎరిగిపోయే మరి ఆ కళ్ళు ఎరిగిపోగా కిందకి బుస్సుమని వేళ్లాడుతూ దూకే తాచుబావులాగా పడగెత్తాడు, పటపట కొరికాడు. సింహం బొబ్బరింతని క్ష్వేళ అంటారన్నమాట. పూర్వకాలంలో మన్మధుండి భస్మం చేయడానికి ముందు శివుడు మూడవ కన్ను తెరిచి ఆ తెరిచేటప్పుడు పెద్ద పెడబొబ్బ పెట్టాట. అందుకని కంతు దిదృక్షు రుక్ష నయనక్షేళాకరాళ ధ్వని మన్మధుండి భస్మం చేసే ముందు శివుడు పెట్టిన పెద్ద పెడబొబ్బ లాంటి పెడబొబ్బ పెట్టి పటపట కొరుకుతూ, ఓరి మూర్ఖుడ, మోసంతో నా దగ్గర విద్య నేర్చుకోవడమే కాకుండా గురువుగారి దగ్గర ఎదిరించి మాట్లాడతావా, నోటికి వచ్చినట్టు తిడతావా, దానికి తగిన శిక్ష వేస్తున్నాను. నా దగ్గర మోసంతో విద్య నేర్చుకున్నావుగా, ఆ మోసం వల్ల నువ్వు అసురుడి వైపో. ఈ భూలోకంలో ఉన్న జంతువుల్ని మనుషుల్ని పట్టి పీక్కు తిను, రక్తం కొవ్వు చీము మొదలైన వాటితో బ్రతుకు చీపో అని పక్కనే ఉన్న ఆయన సంచి ఉంటుంది, బూడిద సంచి, అందులోంచి ఎంత భస్మము జల్ల భస్మం జల్లాడు మీద, దెబ్బతో వీడు రాక్షసుడైపోయాడు. వెంటనే మొత్తం అహంకారం పోయి కాళ్ళ మీద పడిపోయి, తండ్రి నన్ను క్షమించు బాబోయ్ అన్నాడు. మదం దిగింది. అప్పుడు ఆయన జాలి పడిపోయి అదే వచ్చింది తెప్పులు ఈ ఋషులకి మహాత్ములకి, ఒక్కసారి కాళ్ళకి నమస్కరిస్తే ఎన్ని తప్పులైనా క్షమిస్తారు. అందుకే చాలామంది అలా నాటకాలు ఆడుతున్నారు. ఈయన చల్లబడిపోయి, నాయన తొందరపడి, నువ్వు నన్ను ధిక్కరించావు, నేను శపించాను, శాపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ మార్పు చేస్తాను. నువ్వు రాక్షసుడివై నీ పెళ్ళాన్ని నీ పరివారాన్ని అందరినీ తిని నీ రాజ్యాన్ని నాశనం చేస్తావు, ఆ తర్వాత నీ కూతురు వెంట పడతావు, నీ కూతురు వెంట పడ్డాక నీ కాబోయే అల్లుడి చేతిలో నీకు చావు వస్తుంది, ఆ వెంటనే నీ రూపం నీకు వస్తుంది, నిన్ను చంపినవాడే నీకు అల్లుడు సుమ అని చెప్పాడు. అంటే ఈయన ముందుగాలకి బంధం బాగా వేశాడు. ఈ చెబుతున్నదంతా ఎవరికి మరి, అది మర్చిపోకూడదు సరోచితో. అప్పటి నుంచి నాయన ఇంటికి వెళ్ళాను, వెళ్ళగానే భయంకరమైన 9 తాడు చెట్ల పొడవు ఉన్న ఈ శరీరం నాకు వచ్చింది, రోమాలు వచ్చేసే ఒంటి మీద ఇంతంత వెంట్రుకలు, కళ్ళు ఎరిపెక్కాయి. ఈ ఇంటికి రావడంతో ఎవరు వచ్చి మాట్లాడినా మాట్లాడించిన వాళ్ళ మీద కోపంతో వాళ్ళు కొట్టి తిట్టి కొరడాలతో చంపి మొత్తం మీద పరివారాన్ని తినేశాను. ఏదో ఒక నెపంతో హారతి ఇచ్చింది ఒక ఆవిడ, ఏ హారతి ఇస్తావని ఆవిడ మింగేశాడు. పక్క ఆవిడ భయపడి హారతి ఇవ్వలేదు, ఏ హారతి ఇవ్వలేదా అని ఆవిడ చంపాడు. ఈ విధంగా ఈ రాక్షస రూపంలో ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒక నెపంతో చేసినా చెయ్యకపోయినా తప్పు పట్టి తినేశాను. మొత్తం నా నగరం చివరికి నా భార్యతో సైతంగా శూన్యమైపోయింది. ఏం చేయను, దురదృష్టం, రాక్షస రూపంలో అందరినీ తెలిసాను. ఊరు పూర్తిగా పాడైపోతే పక్క ఊళ్ళ మీద పడ్డాను. ఇక అక్కడి నుంచి మహారాజు గారు రాక్షసుడే మనల్ని తిట్టున్నాడని ఇంకా ఇంకా అందరూ పారిపోయారు. చెట్ట చివర నా కూతురు వెంట పడ్డాను. ఆ తర్వాత ఆవిడ వెంట పడ్డబట్టి కదా నీ చేతిలో నేను మరణం పొందాను. ఆగ్నేయాస్త్రంతో భస్మమై శాపవిముక్తి పొందాను. చేసిన పాపం ఇది అయితే అయిందిరే, ఇప్పుడు నా కూతురికి నువ్వే భర్తవి, మేనల్లుడివి కూడా కాబట్టి నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నాడు. వెంటనే గాంధర వివాహం కూడా క్షణాల్లో చేసేశాడు. గంధర్వుడు, గాంధర్వ వివాహం. కట్నం ఇవ్వాలి నాయన, సమయానికి నేను క్రెడిట్ కార్డు ఎక్కడో ఇంట్లో పెట్టొచ్చాను, కానీ నీకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. నేను మోసం చేసి మా గురువుగారి దగ్గర నేర్చుకున్న విద్య నాకు ఉపయోగపడదని గురువుగారు అన్నారు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ ఆయుర్వేద విద్య నీకు ధారపోస్తున్నాను అని ఆయుర్వేదం దదామి అన్నాడు. ఈ విద్య అతనికి వచ్చేసింది. పెళ్లి చేసుకోగానే ఆమెతో కలిసి గంధర్వరాజు గారి అంతఃపురానికి వెళ్ళాడు. కానీ పాపం మనోరమ ఏమి సంతోషంగా లేకుండా తలకాయ ఉంచుకున్నదిట. కొంప తీసి మనోరమ నా మీద ఏమాత్రం ప్రేమ లేక పెళ్లి చేసుకుని తొందరపడి పెళ్లి చేసుకుని బాధపడుతున్నావు అంటే, లేదండి మీరంటే నాకు చాలా ఇష్టం, సందేహం లేకుండా నేను మీ సౌందర్యాన్ని మిమ్మల్ని అన్నిటినీ ప్రశంసిస్తూనే ఉన్నాను. కానీ నా బాధ మీకు తెలుసు, నాకు ఇద్దరు చెరికెత్తులు ఉన్నారని చెప్పారు కదా, ఇందాక చెప్పిందిగా విభావరి, కళావతి. వాడు రోగంతో ఉంటే నేను ఎలా సుఖం పొందుతాను, మీకు పుణ్యం ఉంటుంది, మా చెలికత్తెలకి రోగ విముక్తి కలిగించండి అంది. వెంటనే ఈయన మామగారు ఇచ్చిన ఆయుర్వేదం ఉందిగా ఈ వైద్యంతో కుష్ఠరోగంతో పీడింపబడుతూ హిమాలయ పర్వత కందరాలలో ఉన్న విభావరి కళావతులిద్దరికీ రోగ విముక్తి చేశాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము చాలా కాలం నుంచి రోగంతో పడున్నాం, మాకు రోగ విముక్తి కలగజేసిన వాడే మా భర్తని మేము ప్రతిజ్ఞ చేశాం, కాబట్టి మా భారం కూడా నీదే అన్నారు. వాడు ఆయన చిరునవ్వు నవ్వి, మనోరమ నీ సంగతి ఏమిటంటే మా చెలికత్తెలకి మాకు అభేదం, మీరు వాళ్ళని కూడా వివాహం చేసుకుంటే నాకు సంతోషం అంది. అప్పుడు అందులో విభావరి అనే ఆవిడ లేచి, నా దగ్గర ఒక గొప్ప విద్య ఉంది, నేను నిజానికి ఒక గంధర్వుడి వల్ల భూలోకంలో ఉన్న ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టాను. దురదృష్టవశాత్తు ఆ బ్రాహ్మణుడు చచ్చిపోయాడు. మా అమ్మ గంధర్వ స్త్రీ కాబట్టి తన లోకానికి వెళ్ళిపోయింది. నన్ను ఒక ఋషి ఈశ్వరుడు భక్తితో పెంచాడు. ఒక రోజున ఒక నీచుడు నన్ను వివాహం చేసుకోకొని మా తండ్రి దగ్గరకు వచ్చాడు. అప్పుడు మా తండ్రి, నేను నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయననగా రాత్రికి రాత్రి మా తండ్రిని వాడు చంపాడు. అప్పుడు నేను దుఃఖంతో ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే అమ్మవారు పార్వతీదేవి ప్రత్యక్షమై, తొందరలో నీకు సరోచి అని ఒక గొప్పవాడు భర్త అవుతాడు, అతనికి నువ్వు కట్నంగా పద్మిని అనే ఒక విద్యనియ్యి అన్నది. ఆ పద్మిని విద్య నా దగ్గర ఉంది, ఆ విద్యను నీకు ఇచ్చి మరీ వివాహం చేసుకుంటానని పార్వతీదేవి ఇచ్చిన పద్మిని విద్యని ఇతనికి ఇచ్చింది. పద్మిని విద్య గురించి ఇందాక ప్రారంభంలో కూడా చెప్పాగా మీకు మళ్ళీ. పద్మిని విద్యలో 9 నిధులు ఉంటాయి. అందులో శంఖం, పద్మం, ముకుందం, కొందం, కచ్చపం, మరకతం మొదలైనటువంటి నవనిధానములు కూడా త్రిగుణాలతో కూడిన అపూర్వమైన నిధులు. ప్రారంభంలో చెప్పారు కాబట్టి మళ్ళీ అంతగా వర్ణించిన అవసరంలా. ఈ విద్య ఉన్న వాళ్ళకి లాభం ఏమిటంటే, పక్షులు మాట్లాడినా జంతువులు మాట్లాడినా అర్థమవుతుంది, పక్షి భాష జంతు భాష అర్థమవుతుంది. ఈ విద్య నీకు ఇస్తున్నాను, స్వీకరించండి. ఆ విద్యను స్వీకరించి ఈ ముగ్గురితో సుఖంగా కొంతకాలం గడిపాడు. ఇక్కడ జరిగింది ఒక పెద్ద మలుపు అన్నమాట. ఓ రోజున ఈ భార్య ముగ్గురిని వెంట పెట్టుకుని ఆయన ఒక అడవికి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో ఒక మొగలేడు వెనక ఒక 10 ఆడలేళ్ళు పడ్డాయి. నన్ను వివాహం చేసుకో, నన్ను వివాహం చేసుకో అన్నాయి. మిగతా ఎవరికి అర్థం కాదు కానీ వీడికి మృగ భాష వచ్చు కదా, వీడు వింటున్నాడు. అప్పుడు ఈ మొగలేడు అంది, మీరు 10 మంది నా వెంట పడితే 10 మందిని పెళ్లి చేసుకోవడానికి నేనే సొరవచ్చిని కాదు. వీడికి మతిపోయింది, చీన మతిగిలైపోయించే వారికి జంతువులు కూడా ఇంతమందిని పెళ్లి చేసుకుంటే తిడతాయన్నమాట, అంచేత ఏకపత్ని వ్రతత్వం పొందారన్నమాట పురువులు అనుకుని పాప ముఖం చిన్నపుచ్చుకుని ఇంటికి వచ్చాడు. ఓ 4-5 రోజులు భార్యతో మాట్లాడలేక ఏకాంతంగా ఉండిపోయాడు. అయినా మళ్ళీ వ్యామోహం ఒకటి ఉంటుందిగా, వాళ్ళు వచ్చి కాస్త గంధం పోయి కానీ మళ్ళీ తలబడిపోయాడు. మళ్ళీ ఒక ఏడాది పోయాక ఒక రోజున నౌకా విహారానికి వెళ్ళాడు. మంచి పడవలో భార్యను వెంట పెట్టుకుని సరదాగా హిమాలయ పర్వతాల్లోని సెలగడలో తిరుగుతూ ఉంటే ఒక మగహంస చుట్టూ కొన్ని 100 ఆడహంసలు పడ్డాయి. అప్పుడు ఆడహంస అంది, ఏమిటరా ఎంతమంది ఒక్కడ వెంట పడతారు, ఎంతమందిని పెళ్లి చేసుకుని తిరగడానికి, నీతి లేని సొరవచ్చిని కాదు నేను అంది. అది కూడా ఇక ఈసారి నాటేసింది బాగా. చాలు, పెట్టలు మృగాలు నన్ను పరిహసిస్తున్నాయి కాముకుడని, చీ ఈ జీవితం అంటే రోత పుట్టిందనుకుని ఏకాంతంగా అన్ని విడిచిపెట్టి హిమాలయ పర్వతం పైన కైలాస శిఖరానికి వెళ్ళాడు. అక్కడ ఏకాంతంగా ఉందాం అనుకుంటూ ఉంటే చెప్పాగా రామేశ్వరం పోయినా కొన్ని వదిలిపెట్టాం.
అక్కడ ఒక భయంకరమైన సింహం లేడి మీదకు దూకబోయింది, పట్టుకోబోయింది. వెంటనే వీడు బాణంతో సింహాన్ని కొట్టాడు, అది హడిలి పారిపోయింది. అప్పుడు ఆడజింకంది, దాన్ని ఎందుకు ఏ చంపుతో ప్రాణభయంతో పారిపోతుంటే, చచ్చిపోవాలని నేను ఇక్కడికి వచ్చాను, సింహానికి ఆహారమే చచ్చిపోవాలనుకున్న లేడీని నన్ను చంపు అని. అంటే ఈతనన్నాడు, నీకెందుకు ఇంత వైరాగ్యం చచ్చిపోవాలనే కోరిక ఎందుకు వచ్చింది అన్నాడు. నేను ఒక ఆయన్ని ప్రేమించాను, ఆయన పెళ్లి చేసుకోవట్లేదు, నేను ప్రేమించిన వాడు నాకు భర్త కానప్పుడు బతికితేనేమిటి, చస్తేనేమిటి, నేను చచ్చిపోతాను చంపేయాలి. ఈయన తెల్లబోయి, నువ్వు ఎవరిని ప్రేమించావో చెప్పు, వాడితో ఇచ్చి నీకు పెళ్లి చేస్తానంటే నేను ప్రేమించింది నిన్నే అంది. చాలా చిత్రంగా ఉంది ఇది. నేను అక్కడ ఆడవాడు బాధ వదలించుకుని ఇక్కడికి వస్తే ఆడలేని నన్ను ప్రేమించారంటుంది. పైగా ఇక్కడ ఇంకోటి, వాళ్ళంటే స్త్రీలు పాత వాళ్ళు, నువ్వేమో జింకవి, నేను చూస్తే మగవాణ్ణి మానవుణ్ణి, మన వివాహం ఏమిటి అన్నాడే. అప్పుడు ఆవిడ చిరునవ్వు, రవి అవన్నీ నీకు అనవసరం, నువ్వు నాకు ప్రాణదానం చేయాలనుకుంటే ఒక్కసారి ఆ ప్రేమగా కౌగిలించుకో చాలండి. వెంటనే వీళ్ళు అలా కౌగిలించుకోగానే టక్కున జింక కాస్త ఒక అపూర్వమైన శ్వేతవస్త్రాలతో ఉన్న దేవతామూర్తిగా మారిపోయింది. అప్పుడు ఆయన, ఎవరో నువ్వు అన్నాడు, ఈ వనదేవతని నేను, అమ్మవారు నన్ను నీ దగ్గరికి పంపింది, నీ ద్వారా ప్రపంచాన్ని పరిపాలించే ఒక గొప్ప వ్యక్తి పుట్టాలి, అందువల్ల నువ్వు అందరినీ విడిచిపెట్టినా నన్ను తాత్కాలికంగా భార్యగా స్వీకరించండి. అమ్మవారి ఆజ్ఞ కనుక ఆమెను భార్యగా స్వీకరించి ఆ తర్వాత తపస్సుకు వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా తర్వాత సురోజు యావజ్జీవితం తపస్సుతో గడిపాడు. ఇప్పుడు ఈతని వల్ల ఈ వనదేవత గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. స్వరోచుషుడి కొడుకు గనక అతన్ని స్వారోచుషుడు అన్నారు. ఈ స్వారోచుషుడు 100 సంవత్సరముల పాటు కఠోర దీక్షతో విష్ణువు కోసం తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏమరం కావాలో కోరుకోమంటే, నాకు సాలోక్యం బింబు అన్నాడు. అంటే ఎప్పుడు నిన్ను చూస్తూ నీ ఎదురుగుండా కూర్చుని నీ దర్శనం చేసుకుంటూ ఉండే భాగ్యం ఏమంటే, ఆయన చిరునవ్వు, రవి ఇప్పట్లో నీకు సాలోక్యం ఇవ్వడం కుదరదు, ఇప్పుడు ప్రస్తుతం భూలోకం అంతా అధర్మంతో పెచ్చు పెరిగిపోయి అపవిత్ర కార్యక్రమాలతో నాస్తికవాదంతో ఉంది, అట్టుడికి పోతుంది, కాబట్టి నువ్వు 43,20,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ధర్మ సంస్థాపన కోసం పరిపాలించు, నిన్ను రెండవ మనువుగా చేస్తున్నాను, నువ్వు పరిపాలన అయ్యాక అప్పుడు నా లోకానికి వద్దువుగా అని అన్నాడు. ఈ విధంగా స్వరోచికి వనదేవత వల్ల పుట్టిన కారణ జన్ముడైన స్వరోచిషుడు శ్రీ మహావిష్ణువుని తపస్సుతో మెప్పించి ఆయన వల్ల వరాలు పొంది రెండవ మనువు అయ్యాడు. అతని కాలంలో ధర్మం 4 పాదాల నడిచింది, సకాలంలో వర్షాలు కురిశాయి, ఎక్కడ క్షామం లేదు క్షేమం తప్ప. ఆ స్వరోచిషుడి చరిత్ర వింటే ఎంత అత్యద్భుతమైన పరిధి ఇచ్చారో తెలిసిన మీకు. ఇందాక చెప్పిన పద్మిని విద్య మహామహిమలన్నీ ఇందులో ఉంటాయి. కాబట్టి ఇది అది అని చెప్పడానికి వీలు కానన్ని శుభ ఫలితములు ఈ స్వరోచిష చరిత్ర ప్రసాదిస్తుంది అని క్రోష్టికి మార్కండేయుడు 2వ మనువు చరిత్ర చెప్పాడు. ఇక 3వ మనువు అంటాడు రేపొద్దున ఉత్తమ మనువు. అది కూడా ఉత్తమ కథే, అంటే చాలా పెద్దది. క్లుప్తంగా మనం కొంత చెప్పుకుందాం, ఇంకా 2 రోజుల్లోకి వచ్చాం కనుక రేపు కూడా యథాప్రకారంగా 7 గంటలకి మీరందరూ రండి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.